అత్తగారు అచ్చుతప్పులు. ఈ మధ్య మా చాకలి ఉన్నట్లుండి మా వారి 15 పంచులు ఒక్కసారిగా పారేశాడంటూ బట్టలు లెక్క చూస్తున్న మా అత్తగారు పద్దు పుస్తకం ఎత్తి కింద పడేశారు కోపంతో.
అంట్లా యథవా, అబద్ధాలు ఆడకుండా చెప్పు, ఏమైనాయి 15 పంచెలు
అంటూ నిలేశారు చాకల్ని. అన్యదా శరణం నాస్తి అంటూ చిట్టంత చాకలి అమాంతంగా మా అత్తగారి ముందు సాష్టంగా పడ్డాడు.
ఆ పంచులే నాకేయలేదండి అమ్మగారు
అంటూ.
నోర్మీ దొంగబడవా, ఇంత అబద్ధాలా? నిక్షేపం లాంటి పిల్లాడి నికలు పారేస్తే పారేశావు, బంగారం లాంటి 15 పంచెలు ఏం చేశావో చెప్పు
అంటూ బడిపంతులల్లే పెన్సిల్ ఝుడిపించారు. నేలకంటుకుపోయిన చాకలి భూదేవితో మొరపెట్టుకున్నాడు. ఆ తిరుపతి వెంకన్న సాక్షిగా, ఆ పంచెలు గాని నిక్కరు గాని నా కైలేదండమ్మగారు అంటూ.
చే నార్మై దొంగగాడిదా, నీ తలకాయంత అక్షరాలతో రాసిన నా లెక్క తప్పంటావుటరా? లెక్క పొరపాటు నా వంశంలో లదివు.
ఎంత మాట అన్నారు అమ్మగారు, ఒకవేళ పొరపాటునా?
చీ యధవా, మళ్ళీ అదే మాట, పళ్ళు రాలగొట్టేవాడు లేకపోతే సరి, పొరపాటు రావడానికి ఒకటా రెండా? 15 పంచెలు ఇట్టా కొన్నవి అట్టా వేశాడు బిడ్డ. ఒక్కసారైనా కట్టుకున్నాడో లేదో కొంత పచ్చలు, తలుచుకుంటే కడుపు భగ్గుమంటోంది. నీ దొంగ వేషాలు కట్టిపెట్టి మర్యాదగా లేచి నిలబడి సమాధానం చెప్పు, ఏం చేశావా పంచెలు ఆ
అంటూ పైగాంధారంలో గర్జించారు మా అత్తగారు. అప్పటికే సగం చచ్చిపోయిన చాకలి మెల్లగా లేచి కళ్ళు తుడుచుకుంటూ నిలబడ్డాడు.
ఏ ప్రమాణం చేయమంటే ఆ ప్రమాణం చేస్తానండి అమ్మగారు, ఈసారి సెలవుకి నాకొక్క పంచ కూడా వేయలేదండి అమ్మగారు
అంటూ వాపోయాడు.
మళ్ళీ అదే పాట, సరే ఇహ వీడిట్లా చెప్పడు, వీని అడిగే విధంగానే అడగాలి, పిలిపించు పోలీసుల్ని
అంటూ హడావుడిగా లేచి నిలబడ్డారు మా అత్తగారు. పోలీసుల మాట వినగానే చాకలి వాడితో పాటు నేను కూడా హడలిపోయాను. వాళ్ళను పిలిస్తే ఎన్ని ఇబ్బందులున్నాయో మా అత్తగారికి తెలియదని నాకు తెలుసు. అసలు పంచులు పోవడానికి వాళ్లకు తగినన్ని ఆధారాలు దొరికిందాక వాళ్లతో పాటు మనం కూడా అవస్థలు పడాలి. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా వాళ్లదాకా వెళితే బ్రహ్మాండమైన విషయమై ఊరుకుంటుంది. ఆ మధ్య మా వారి స్నేహితుడు రావుగారు ఇలాంటి ఇబ్బందుల్లోనే పడ్డారు. కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీద పోతున్న రావుగారు ఊరుకోకుండా తన కారుకు 50 గజాల దూరంలో అరటిపండు తొక్క మీద కాలు వేసి నడి రోడ్లో జారిపడ్డ ఒక ఆడమనిషి దగ్గరికి వెళ్లి సడన్ బ్రేక్ వేసి కారాపారు. అంతటితో ఊరుకోకుండా కారు దిగి ఆ పడిన మనిషి దగ్గరికి వెళ్లి దెబ్బేమైనా తగిలిందా అంటూ విచారించారట. ఈలోపుగా నలుగురు గుంపు చేరారు. కాలు జారి రోడ్డు మీద పడ్డ ఆ ఆడమనిషి తన చుట్టూ గుంపు చేరేసరికి సిగ్గుపడిపోయి,
అబ్బే ఏం తబ్బదగలేదంటూ
పక్కనే ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోయిందట. ఇంకా అక్కడ చేరిన గుంపంతా అరటిపండు తొక్కను వదిలేసి రావుగారిని, ఎముకలగూడు లాంటి ఆయన ఓల్డ్ మోడల్ ఆస్టిన్ కార్ను ఒక్కసారి కొరకొరా చూశారట. అదేమిట్రా బాబు అనుకుని ఎందుకైనా మంచిదని పెద్ద మనుషల్లే జరిగిన యథార్థం పోలీస్ స్టేషన్లో చెప్పి పెడదామని వెళ్లారట రావుగారు. ఎవరో ఆడమనిషి అంటూ రావుగారు అసలు విషయం చెప్పేలోగానే, ఆ మనిషి చచ్చిపోయి ఎంతసేపు అయింది? యాక్సిడెంట్ జరిగిన చోటు ఇక్కడికి ఎంత దూరంలో ఉంది? అసలు కారు కింద మనిషి పడ్డదా లేక కారు ఆవిడ మీద పడిందా అంటూ రావుగారి చుట్టూ చేరిన పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించి ఉక్కిరి బిక్కిరి చేశారట. ఆవిడ చనిపోలేదని, యాక్సిడెంట్ అసలే జరగలేదని, కనీసం తన కారు కూడా ఆవిడ జోలికి పోలేదని, పొరపాటున ఆవిడే తన కారు మీద పడినట్లయితే తన కారుకే యాక్సిడెంట్ జరిగేదని వాళ్ళకి నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోక్కొచ్చిందట రావుగారికి. అయినా డ్యూటీ అంటే డ్యూటీయే, పదండి ఆ మనిషి పడ్డ చోటుకు అంటూ ఇద్దరు పోలీసులు రావుగారి కారులో ఎక్కి కూర్చున్నారట. చచ్చాన్రా బాబు, ఎరక్కపోయి చెప్పానే అని మనసులోనే బాధపడ్డ రావుగారు చేసేది లేక తిన్నగా ఆ పోలీసుల్ని అక్కడికి 6 మైళ్ళ దూరంలో ఉన్న ఆ మనిషి పడ్డ చోటుకు తీసుకొచ్చారట. కారు ఆపుతూనే పోలీసులు హడాబుడిగా దిగి అరటి తొక్క కోసం రోడ్డంతా వెతికారట. ఎక్కడా కనిపించకపోయేసరికి మళ్లీ వాళ్లు కూడా రావుగారిని, ఆయన కారుని గురగురా చూశారట. వెంటనే మనిషి పడ్డ చోటును, కారును, నిలబడ్డంత వరకు రోడ్డును, చిక్కి శల్యావస్థలో ఉన్న కార్ని టేపుతో కొలవడం మొదలుపెట్టారట. అయోమయంగా చూస్తున్న 8 అడుగుల రావుగారిని కూడా తాడి చెట్టును కొలిచినట్లు ఒకసారి నిలువునా టేపుతో కొలిచారట. అంత చిన్న కారులో అంత పొడవు మనిషి ఎలా కూర్చోగలిగాడా అని పోలీసులకు సందేహం కలిగి తక్షణం రావుగారి తలను చూశారట. రాగి చెంబులాగా మెరుస్తున్న రావుగారి తల మీద తాటికాయల్లాంటి బొప్పెను చూసి తల ఊపి సమాధాన పడ్డారట. అక్కడ పడిన ఆడమనిషి కోసం చుట్టుపక్కల గుడిసెలన్నీ గాలించారట పోలీసులు. ఆవిడ వచ్చిన వెంటనే వెళ్ళిపోయిందన్నారట అక్కడి వాళ్ళు. ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఆ అడ్రస్ తీసుకుని మళ్లీ రావుగారి కారులో బయలుదేరారట. వెళ్లే దారిలో హోటల్ కనిపించేసరికి కాఫీ తాగాలన్నారట పోలీసులు. భక్తుడిలాగా వాళ్లకు కాఫీ గట్రా ఇప్పించి తను కాస్త కాఫీ గొంతులో పోసుకొచ్చి కారులో కూర్చున్నారట రావుగారు. నాకు కాఫీ ఇస్తే గాని కదలనంటూ పెట్రోల్ అయిపోయిన కారు సత్యాగ్రహం చేసిందట. కష్టాలన్నీ ఒకేసారి వస్తుంటాయి అన్నట్ట అందులో ఒక పోలీసు నవ్వుతూ. అసలే చిరాకుతో లోపల మండిపోతున్న రావుగారు,
సంతోషించాంలే నీ సానుభూతికి
అని పైకి అనబోయి లోపల అనుకుని అక్కడికి 6 మైలు దూరంలో ఉన్న పెట్రోల్ బంకు దాకా కారు తోసుకుంటూ వెళ్ళాట. పోలీసుల్ని కారులో కూర్చోబెట్టి పెట్రోల్ పోసుకుని ఎలాగో తిరిగి తిరిగి ఆవిడ అడ్రస్ కనుక్కొని తీరా విచారిస్తే ఆవిడ అక్కడికి కూడా రాలేదని, బహుశా అక్కడికి 50 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ల పల్లెటూరు వెళ్లి ఉంటుందని చెప్పారట పక్క ఇళ్ల వాళ్ళు. రావుగారి రోగిష్టి కారు 50 మైళ్ళు పోగలుగుతుందా అన్న సందేహంతో కారు వైపు చూశారట పోలీసులు. నేను పోతానర్రా ముర్రో అంటూ బావురు మన్నట్లు కనిపించదుట రావుగారి కారు. అంత దూరం అలాంటి కారులో వెళ్లడానికి భయపడ్డ పోలీసులు తిరుగుముఖం పట్టారట. బ్రతుకు జీవుడా అంటూ వాళ్లను పోలీస్ స్టేషన్లో దింపి పోబోతున్న రావుగారిని ఆపి, రేపు మీరు మెజిస్ట్రేట్ కోర్టుకు ఈ కేసు విషయంగా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి పొద్దుటే 9 గంటలకంతా ఇటువైపు వచ్చి మమ్మల్ని కూడా పికప్ చేసుకుని వెళ్ళండి అంటూ ఆజ్ఞాపించారట ఆ ఇద్దరు పోలీసులు. పాపం ఆ అర్థం లేని యాక్సిడెంట్ కోసం 6 డజను సార్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చిందట రావుగారు. మా అత్తగారు పోలీసులు అనగానే నాకు ఆ గాథంతా ఒక్కసారి జ్ఞాపకం వచ్చి బెదిరిపోయాను. ఇంకా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఆ పంచరు ఏ రంగు అంచువి, ఎప్పుడు కొన్నవి, ఏ షాపు, వాటి బిల్లు ఖరీదు అన్నీ అడుగుతారు. ఏ గుర్తు లేకుండా పంచలు ఎక్కడ పోయాయో తెలుసుకోవడం పోలీసుకు కూడా కష్టమేమో అనిపించింది. ఆ సంగతి మెల్లగా మా అత్తగారి చెవిలో చెప్పాను.
ఈ మాత్రం కూడా కనుక్కోకపోతే ఇంకా పోలీసులు ఎందుకే అడుక్కు తిన్ను
అన్నారు గట్టిగా అరుస్తూ.
నెక్కరు పారేస్తే పారేశావు, ఆ 15 పంచలు ఏం చేశావో చెప్పు ఇంతటైనా, లేదంటే తక్షణం పోలీసుని పిలిపించి నీ తాట ఒలిపిస్తాను
అంటూ మళ్లీ బెదిరించారు చాకల్ని. చాకలి మళ్లీ ఏడవబోయాడు. ఎంత ప్రయత్నించినా కండ్లలో నీళ్లు రాకపోయేసరికి చీదేస్తూ ఒట్టి కండ్లు తుడుచుకోవడం మొదలుపెట్టాడు.
బంగారం లాంటి 15 పంచలు మింగేసి ముచ్చులాగా ముసలి కన్నీళ్ళు వదిలితే విడిచిపెడతాననుకున్నావట్రా, ఇంకా చూస్తావేమిటే, టెలిఫోన్ చేసి పిలిపించు పోలీసుల్ని
అంటూ మా అత్తగారు నన్ను డబాయిస్తుండగానే మా వారు టెలిఫోన్ చేశారు ఆఫీస్ నుంచి. రాత్రికెక్కడో డిన్నర్ ఉందని, భోజనానికి తన కోసం కాచుకోవద్దని చెబుతూ. వాళ్లమ్మగారి కేకలు ఫోన్లో కూడా వినిపించి, ఏమిటి మా అమ్మ ఎవరి మీదనో అరుస్తున్నట్లుందే అని అడిగారు. చాకలి 15 పంచలు పారేశాడని చెప్పాను. అరేరే 15 పంచలు పారేశాడా, అయితే మరి వాడేమంటున్నాడు అన్నారు. అసలు ఆ పంచులే వాడేయలేదంటున్నాడండి అన్నాను. లెక్క సరిగా చూశారా, ఎవరు రాశారు? మీ అమ్మగారే చాకలివాడి తలకాయంత అక్షరాలతో రాశారు. అయితే ఇప్పుడు మా అమ్మేమంటోంది? తక్షణం పోలీసులను పిలవమంటోంది. చచా, వాళ్ళెందుకు అనవసరంగా, అదొక న్యూసెన్స్. వద్దని చెప్పు, వాళ్ళొచ్చి వాడి వీపు చితగ్గొట్టి నానా గందరగోళం చేయటం తప్ప ప్రయోజనం ఏమి ఉండదు. కంప్లైంట్ ఇచ్చినందుకు వాళ్ళ చుట్టూ కోర్టు చుట్టూ మనం తిరగాలి. ఆ మధ్య మన రావుగారు తిరిగినట్టు, మాట్లాడకుండా వాడిని పంపించేయండి, ఇక మీద వాడికి బట్ట లేకుండా ఉంటే సరి అన్నారు మావారు. ఈ సంగతి మా అత్తగారిని యువతలకి పిలిచి చెప్పాను.
అయ్యో నెత్తిరాత, వాడంతకంటే ఇంకేమంటాడులే, అన్ని వాడికి ఆ తండ్రి బుద్ధులే వచ్చాయి
అంటూ కొడుకు మీద కాసేపు విసుక్కొని చాకలివాడి మీద ఆఖరి వార్నింగ్ ఇచ్చారు.
రేపు మధ్యాహ్నం లోపుగా పంచలు తెస్తే తెచ్చినట్టు, లేదంటే తక్షణం పోలీసులకు పట్టించి అండమావుల దీవులు కంపి జన్మఖైదు వేయిస్తాను, జాగ్రత్త
అంటూ ఒక విసురున్న పద్దుల పుస్తకం నా ముఖాన పారేసి స్నానానికి వెళ్లిపోయారు మా అత్తగారు. చివరిసారి చీదేసి చాకలి కూడా కాళ్ళుడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రోజంతా చాకలిని తిడుతూనే వంట వడన చేసుకున్నారు మా అత్తగారు. మర్నాడు మధ్యాహ్నం చాకలి కోసం కాచు కూర్చున్నారు. వాడు రాలేదు కాని తల్లికి జబ్బుగా ఉందని తంతి వస్తే వెళ్లిన మా వారి పనిపిల్లాడు వచ్చాడు ఊరి నుంచి. వాడొస్తూనే, అయ్యగారు 15 పంచులు పోయాయిరా అన్నాను.
అరే అన్యాయంగా ఉందే, బహుశా నేను ఊరికెళ్లానని తెలిసి వాడి నాటకం ఆడుంటాడు. నేనే కదమ్మా 15 పంచులు వేసి బిల్లు కూడా తీసుకొచ్చాను, ఉండండి నేను ఇప్పుడే వెళ్ళి ఆ లాండ్రీ వాడిని పని పట్టిస్తాను
అని అంటూ ఉంటే వెలవెలబోతున్న మా అత్తగారు,
లాండ్రీ ఏమిట్రా చాకలి పారేశాడంటుంటే
అన్నారు. అబ్బే లేదమ్మా, చాకలి మూటలోంచి నేనే తీశాను, అయ్యగారు పంచలు లేవంటే అర్జెంటుగా వాష్కి వేశాను,
మా ఊరించి తంతి రాగానే ఆ గొడవలో ఈ సంగతి మీకు చెప్పడం మర్చిపోయాను. బిల్లు కూడా అయ్యగారి బీరువా సురుగులో పెట్టే వెళ్ళాను, మీరు చూడలేదన్నమాట అంటూ నసికారు.
ఎట్లా చూస్తాన్రా మొద్దు యాదవా, లెక్క రాసి మూటగట్టి పడేసిన మురికి గుడ్డల్లోంచి నువ్వు పంచను మాత్రం తీసి లాండ్రీకేస్తావని నేనేమన్నా కలగన్నానా? చెప్పక్కర్లా, బుద్ధి జ్ఞానం లేని కుర్ర వ్యధవలంతా ఇంటి పనికి పెడితే
అంటూ పనివాడి మీద మండిపడుతున్న మా అత్తగారు షడన్ గా లేచి గబగబా లోపలికి వెళ్ళిపోయారు. ఏదో పని ఉన్నట్లు ఏమిటా అని వెనక్కి తిరుగు చూశాను. చాకలి నన్ను చూస్తూనే మళ్లీ ఒకసారి బలవంతంగా ఏడవబోయాడు. నాకు నవ్వు వచ్చింది వాడి అవస్థకు. వద్దొద్దు, ఇహ ఏడవక్కర్లేదు, పంచరు దొరికాయి అన్నాను. అమావాస్య నాడు చంద్రుడు కనిపించినట్టు వాడి నల్లటి ముఖం నిండా ఒక్కసారి తెల్లటి పండ్లు కనిపించాయి.
చూశారా చిన్నమ్మగారు, నా మీద ఎంత పెద్ద అభాండం వేశారో పెద్దమ్మగారు.
ఏరమ్మా పెద్దమ్మగారు అని అడిగాడు చాకలి. ఆవిడ ప్రస్తుతం నీ కనిపించరు, లోపల చాలా పనిలో ఉన్నారు అన్నాను. నాకు తెలుసు అలాంటి క్లిష్ట సమస్యలు మా అత్తగారు నాకే వదిలేస్తుంటారని.
అయితే మరి మాసిన బట్టలేం రమ్మా
అని అడిగాడు చాకలి దీనంగా. పాపం అనిపించింది. ఏం చెప్పాలో తోచక 2 రోజులు ఆగిరమ్మని పంపించేశాను చాకల్ని. వాడటు వెళ్తూనే మా అత్తగారు లోపల నుంచి వచ్చారు.
ఏడి చాకలి యధవా, వెళ్ళిపోయాడా అంటూ.
నేనే పంపించేశానండి, మురికి బట్టలు ఇవ్వమన్నాడు, 2 రోజులు ఆగి రమ్మన్నాను.
ఎన్ని రోజులు తాలిచ్చినా పిల్లవాడి నిక్కర సంగతి తేలిందాక మళ్లీ వాడికి బట్టలు ఎట్లా వేస్తాము? నిక్షేపం లాంటి కొత్త కాకి నిక్కరు
అని మా అత్తగారు అంటూ ఉండగానే, ఆ కొత్త కాకి నిక్కరేనమ్మా, అయితే సాకలోడి మోట్లోంచి నేనే తీసి సబ్బేసి గుంజేసిన సిన్నయ్య గారు కావాలంటే అన్నది. అప్పుడే ఇల్లు చిమ్మడానికి వచ్చిన పని మనిషి పిచ్చమ్మ. మా అత్తగారి నా ముఖం చూడలేకపడ్డ అవస్థ నేను చూడలేక మెల్లిగా ముందు ఆళ్ళలోకి తప్పుకున్నాను.
టెలిగ్రామ్
అంటూ పోస్ట్మెన్ కేక విని వరండాలోకి వెళ్లాను. టెలిగ్రామ్తో పాటు ఒక శుభలేఖ కూడా వచ్చింది. ఈలోపుగా మా అత్తగారు కూడా కంగారు పడుతూ వచ్చారు.
టెలిగ్రామ్ ఎక్కడి నుంచే
అంటూ. మీ అమ్మాయి దగ్గర నుంచే.
ఆ ఏమిటి, ఏమనిచ్చిందే? నా తల్లి ఒళ్ళికి ఏం బాగాలేదా ఏమిటి
అంటూ ఆతృత పడ్డారు. అబ్బే ఏం లేదు, ఆరోగ్యంగానే ఉన్నారు, రేపు మెయిట్లో వస్తున్నారని ఇచ్చారు అంతే అన్నాను.
అమ్మయ్యా నా తల్లి వస్తోందా, ఎన్నాళ్ళైందో చూసి కండ్లు కాయలు కాచాయి
అన్నారు. 6 నెలల క్రితం మా ఆడబిడ్డను చూసొచ్చిన మా అత్తగారు ఆనంద బాష్పాలు వీడిస్తూ,
ఆ శుభలేఖ ఎవరిదే?
ఎవరో అచ్యుతరామయ్య గారట, ఆయన మనవడి పెళ్లి పత్రిక, ఈ ఊర్లోనే మైలాపూర్లో పెళ్ళట.
ఓహోహో అట్టా చెప్పు, ఆ పెళ్లికే అమ్మాయి కూడా వస్తోందన్నమాట, ఎవరనుకున్నావు అమ్మాయి ఆడబిడ్డ కొడుకు పెళ్ళే
అన్నారు అర్థం కాక చూస్తున్న నన్ను చూసి.
అన్నట్టు మేలెన్నింటికొస్తుందే
అన్నారు. పొద్దుటే వస్తుందనుకుంటాను అన్నాను నాకు టైం తెలియక.
నీకు తెలియదన్నమాట, అయితే అబ్బాయికి కాస్త టెలిఫోన్ చేసి కనుక్కో, మేలెన్ని గంటలకు వస్తుందో, బిడ్డ రాత్రి భోంచేసి బయలుదేరుతుందో లేక అట్లాగే బండెక్కుతుందో. వస్తూనేనైనా 4 మెతుకులు తినకపోతే దానికి కండ్లు తిరుగుతాయి, పైగా దంపుడు బియ్యం తప్ప మనం మింగే మరబియ్యం దాని ఒళ్ళికి కాదు
అంటూ అప్పటికప్పుడు వడ్ల కొట్టు తెరిచి ఒక బస్తా వడ్లు తెచ్చి పని మనిషి ముందు పోసి దంచమన్నారు.
రాకలిరిగిపోయిందమ్మా
అంది పని మనిషి. అది తప్పించుకోవడానికి ప్రయత్నిస్తోందనుకున్న మా అత్తగారు పక్కింటి నుంచి రోకల్ని తెప్పించి దంపమన్నారు. కొడుకు ఎన్నిసార్లు ఉప్పు మిరపకాయలు ఊరవేయమన్నా ఇదిగో ఎండరాని అదిగో మజ్జిగ మిగలని అంటూ కాలం గడిపిన మా అత్తగారు కూతురు కోసం అప్పటికప్పుడు పచ్చిమిరపకాయలు చీరి మజ్జిగలో వేశారు. ఊరగాయలు కొద్ది కొద్దిగా తీసి రాచిపలకు పట్టించి పెట్టారు.
దానికి చింతకాయ పచ్చడంటే ఎంతో ఇష్టమే
అంటూ మా చిన్నాన్న నా కోసం పంపించిన చింతకాయ తుక్కు కాస్త తీసి కూతురు కోసం నూరి అట్టే పెట్టారు.
దానికి పొట్లకాయ వేపుడంటే మహాప్రాణం
అంటూ విత్తనాల కోసం అట్టే పెట్టిన 2 పొట్లకాయలు కోసుకొచ్చి పడేశారు.
మెంతిపిండి తప్ప అంగట్లో కొన్న విసగలాంటి సీకాయ అది జన్మకు తల మీద వేసుకోదే
అంటూ మెంతులు సీకాయ నానేశారు.
సున్ని పిండి తప్ప సోపులు గీపులు దానికి అలవాట్లేదే
అంటూ అప్పటికప్పుడు తిరగడం ముందేసుకుని సున్నిపిండి వేసడం మొదలుపెట్టారు. సున్నిపిండిలోకి ఖర్చూరాలు గట్రా సమయానికి ఇంట్లో లేకపోయినాయని బాధపడ్డారు. కాసేపు
ఆ అన్నట్లు రామేశ్వరం నుంచి వస్తూ శ్రీ విల్లిపుత్తూరు ఆండాలు వాసన చెక్కపొడి తెచ్చి నీకిచ్చానే, ఎక్కడే అది? ఉంటే కాస్తివు, పిండిలో కలుపుతాను, లేకపోతే పచ్చి వాసనేస్తుంది అంటూ అడిగి పుచ్చుకున్నారు. అయ్యో, నా మతి మరుపు మండిపోను, అసలు అది ఒడియన్ లేకపోతే నోట ముద్ద పెట్టదే అంటూ ఒడియలకు పప్పు నానబోసి గుమ్మడికాయ కోసం పక్కింటి వాళ్ళకు కబురు పెట్టారు. మా అత్తగారు ఒడియాలు వేస్తే నాలుగు కాలల పాటు ఉండేటట్టు వేస్తారు. అవి మనుషుల పళ్లను గట్టిపరచడమో లేక ఊడగొట్టడమో తేల్చేస్తాయి. ఆ ఒడియాలు కంచంలో వేసేటప్పుడు వడగళ్ల శబ్దం బయలుదేరుతుంది. 5 సంవత్సరాల క్రితం ఒకసారి మా కోసం ఒడియాలు వేశారు మా అత్తగారు. కర్మజాలక అప్పుడే మా నాన్నగారు వచ్చారు ఊరి నుంచి. అన్నగారు, కొత్తగా ఒడియాలు చేశాను, ఇంకా బాగా ఎండలేదనుకోండి, అయినా ఎట్టా ఉన్నాయో కాస్త రుచి చూడండి అంటూ 4 ఒడియాలు మా నాన్నగారి కంచలో వడ్డించారు మా అత్తగారు.
బేష్ బేష్, గుమ్మడి ఒడియాలంటే నాకిష్టమని మీకెట్లా తెలిసింది
అంటూ సంతోషపడుతున్న మా నాన్నగారు ఒడియాల్ని తుంచడానికి ప్రయత్నించారు. చేతకాల కొరకడానికి ప్రయత్నించారు, లాభం లేకపోయింది. మొత్తం ఒడియన్ నోట్లో వేసుకోవడానికి ప్రయత్నించారు. చాటంత ఒడియన్ నోట్లో పట్టలా చాలాసేపు అవస్థపడ్డారు.
ఏమన్నగారు, ఒడియాలు ఎట్లా ఉన్నాయి?
బాగానే ఉన్నాయి గాని వీటిని కాస్త పొడిగా కొట్టించి వేస్తూ ఉండండి
అన్నారు మా నాన్నగారు కొరకరాని కొయ్యల్లా ఉన్న ఆ 4 ఒడియాల్ని కంచంలో ఓ మూలకు తోస్తూ. ఆ తర్వాత మా అత్తగారు ఏమనుకున్నారో ఏమో, మళ్ళీ ఆ ఒడియాలు వేయించలేదు, ఎవరికి వడ్డించలేదు. గప్చిప్పుగా ఊరుకున్నారు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ పాత చింకిచాప నంటి పెట్టుకుని బయటనే పడున్న ఆ ఒడియాల మీద చివరికి మా వాడు జాలిపడ్డాడు. తక్షణం వాడు వాడి స్నేహితులు కొందరు కలిసి కొన్ని ఒడియాల్ని ర్యాకెట్స్ లాగా ఆకాశంలోకి పంపే ఏర్పాటు చేశారు. చాలా వరకు ఆకాశానికి పంపగా మిగిలిన ఒడియాల్లో కొన్ని కాకుల్ని కుక్కల్ని తరమడానికి ఉపయోగించారు. ఆ తరమడంలో ఒక ఒడియం ఎవరో పిల్లవాడి కణతకు తగిలి చిల్లిపడి బొటబడ రక్తం కారింది. ఈ సంగతి విన్న ఆ పిల్లవాడి తల్లి ఎవరో రాయి తీసి కొట్టి అబద్దాలాడుతున్నారని, ఒడియంతో అంత పెద్ద దెబ్బ తగలడం అసంభవమని మా ఇంటి మీదికి యుద్ధానికి వచ్చింది. మేమంతా ఆవిడ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బ్రతిమాలి అది రాయి కాదని, ఒడేమేనని, పొరపాటున తగిలిందని నచ్చ చెప్పి ఆవిడకి నమ్మకం కలిగించేందుకు చాప మీద పడి ఉన్న మిగతా ఒడియాలు చూపించాం. అప్పటికి సమాధానపడి దిక్కుమాలిన ఒడియాలు అని తిట్టుకుంటూ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్ళింది. ఇంకా ఆ ఒడియాలు అక్కడ ఉంటే ప్రమాదమని తక్షణం బయట పారబోయించాను మా అత్తగారు చూడకుండా. అక్కడ వాటిని వదలలేదు. ఎదురింటి ఆడపిల్లలు చిల్ల పెంకులకు బదులు ఆ ఒడియాలని తొక్కుడు బిల్లలుగా ఉపయోగించి ఆడుకున్నారు. ఆ తర్వాత ఒడియాలు కావాలని మేము అడగనూ లేదు, మా అత్తగారు వెయ్యనూ లేదు. కూతురు వస్తుందనగా మళ్ళీ ఒడియాలు రుబ్బడానికి కూర్చున్నారు.
అన్నట్లు మర్చిపోయానే, రేపటికి నెయ్యి లేదు, ఎట్టా? కాఫీ పొడి కూడా అయిపోయినట్టుందే, దానికి అన్నం అక్కర్లేకపోయినా రోజుకు 5-6 సార్లు కాఫీ కావాలి. రేపు ఆదివారం కూడాను, త్వరగా ఓ కాగితం పెన్సిల్ తీసుకొచ్చి ఇవ్వవే
అంటూ చెయ్యి కడుక్కున్నారు. అట్లాగే బజార్ సామాన్లు కూడా తెప్పించండి, కందిపప్పు మినపప్పు చక్కెర అన్నీ రేపటిదాకా వస్తాయి అన్నాడు వంటవాడు నసుగుతూ.
పేడా పోయింది, పో, 1st తారీఖు 10 రోజులుందనగానే అన్నీ నిండుకున్నాయా? బాగానే ఉంది. సరే, మళ్ళీ మళ్ళీ ఎందుకు? ఒకసారే చెప్పు, ఏం కావాలో రాసిస్తా, మళ్ళీ రేపు ఆదివారం కూడా
అంటూ పెన్సిల్ కాగితం తీసుకుని కూర్చున్నారు మా అత్తగారు. కందిపప్పు 10 మాణికలు.
ఓరి, నీ 10 మాణికలు దొంగలు దోలా? హవ్వా, ఎందుకురా 10 మాణికలు, ఇంకా నయం, 10 బస్తాలన్నావు కావు
అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు. వెనకటికి మా అత్తగారింట్లో 80 మంది జనాభాకు నెలకు 10 బస్తాల పప్పు ఉడికేదట. ఆ కాలంలో పప్పే ప్రధానం. అట్టా ఉంది నువ్వు చెప్పేది, తర్వాత మినపప్పు.
5 మాణికలు. ఓరి, నీ ఎంట వానగురవా, ఎందుకురా 5 మాణికలు? వెనకటికి మా బంధువుల్లో ఒక ఆవిడ నిత్యం మినపగారుడు తినడానికే ఉన్న ఆస్తంతా తగలేసిందట. బస్తాల బస్తాల మినపప్పు తిని తిని చివరకు పుట్టెడు చెవుడుతో పోయిందట ఆ ఇల్లాలు
అంటూ మళ్ళీ నవ్వారు మా అత్తగారు. వంటవాడు చిన్నబుచ్చుకున్నాడు.
ఆ మాట సామెత కన్నా గాని తొందరగా తెములు మరి, ఇట్లా ఒక్కోడి చెప్తే ఎప్పటికయ్యేటట్టు వరుసగా చెప్పుకుపో, నేను రాసుకుంటా పోతాను
అని మా అత్తగారు అంటుంటే వంటవాడు పరుగులు అంగించుకున్నాడు. ఆవాలు, మెంతులు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, 5 ఫలాలు, నూనె 5 వీసెలు, ఉప్పు వీసెడు, 8 వీసెలు చక్కెర, 10 కట్టెలు, పిండి గోధుమలు, రవ్వ గోధుమలు, బార్ సోపు, పళ్ళపొడి, 12 అగ్గిపెట్టెలు, 1 LG ఇంగువ పెట్టె, కేసరి పౌడరు.
ఒరేయ్ ఒరేయ్, ఇహ ఆపరా నీ దండకం, అంగడంతా కొనిపించేటట్టున్నావే. సద్యాముంది సామాన్లు ఖర్చు కాని తర్వాత చూసుకోవచ్చు అంటూ లిస్టు పూర్తి చేసి పనిపిల్లవాడి చేతికిచ్చి చెట్టి అంగడి నుంచి సామాన్లు పట్టుకురమ్మని పంపించి వేశారు. రాత్రి 10 గంటల ప్రాంతంలో 2 ఎడ్ల బండ్లు, 1 తోపుడు బండి వచ్చి ఇంటి ముందాగాయి. అంతరాత్రపుడు 2 ఎడ్ల బండ్లో ఏ పల్లెటూరు వాళ్ళొచ్చారబ్బా అనుకుని బయటికెళ్ళి చూస్తే బండ్ల వెనకాల చెట్టు కొడుకు, మా పనిపిల్లవాడు సైకిల్ దిగుతున్నారు. నన్ను చూస్తూనే చెట్టు కొడుకు నమస్కారం చేసి, మన ఇంట్లో విశేషమని కాస్త ముందుగానే తమరు కబురు చేసినట్టయితే అన్ని సామాన్లు మా అంగడి నుంచే సప్లై చేసేవాళ్ళం. ప్రస్తుతం ఉన్నంత వరకు మా అంగట్లోవి పక్క అంగళ్ళలోవి తీసుకొచ్చాను. మీరు పంపిన లిస్టు ప్రకారం సామాన్లన్నీ పూర్తిగా తేలకపోయినందుకు క్షమించాలి. తమరు పంపిన లిస్టులో 10 బస్తాల కందిపప్పు గాను ప్రస్తుతం మా అంగట్లో ఉండేది 1-4 బస్తాలు తెప్పించి మొత్తం 8 బస్తాలే తెచ్చాను. కొరవబడ్డ 2 బస్తాలు రేపు తెల్లారేసరికల్లా పంపుతాను. అట్లాగే 5 బస్తాల మినపప్పు గాను 3 బస్తాలే తెచ్చాను. అది అంగట్లో 1.5 బస్తా పప్పే ఉండేది, మిగతాది బయట అంగళ్ళ నుంచి తెప్పించాం. చిన్న చిన్న చిల్లర సామానంతా మామూలుగా పంపే తోపుడు బండిలోనే తెచ్చా. ఇకపోతే 20 కట్టెలు 8 టన్నుల చక్కెర అని వ్రాసుంది లిస్టులో, అది పొరపాటున రాశారేమో కనుక్కొని పోదామని వచ్చా. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో చక్కెర దొరకడం చాలా కష్టంగా ఉంది, 20 చక్కెర కోసం జనం క్యూలో నేలబడి పడిగాపులు పడుతున్నారు అంటూ చెట్టి కొడుకు చెబుతూ ఉంటే గుడ్లప్ప చెప్పి వింటూ కొయ్యబారి నిలబడ్డాను. ఎవరే బండ్లలో వచ్చింది కొంపదేసి పెండ్లికొచ్చిన పల్లెటూరి బంధువు ఎవరైనా విడిదిళ్ళనుకొని రాలేదు కదా అంటూ లోపల నుంచొచ్చారు మా అత్తగారు.
నమస్కారం పెద్దమ్మగారు, తమరు రాసి పంపిన లిస్టులో సామాన్లన్నీ కాస్త కాస్త కొరవబడ్డందుకు క్షమించవండి. 10 బస్తాల కందిపప్పు గాను 8 బస్తాలే తెచ్చాను. మినపప్పు కూడా 2 బస్తాలు కొరబడ్డాయి, ఆ 2 రేపు పంపిస్తాననుకోండి. కానీ చక్కెర దొరకట్లేదు, చాలా కష్టంగా ఉంది. అసలు ఇది ఎంత రాశారో కనుక్కొని పోదామని వచ్చాను. 8 టన్నుల చక్కెర లేక
ఓరి నీ టన్నుల దొంగలు దోలా, ఈ బండ్లేమిటి, ఈ బస్తాలేమిటి, హవ్వా ఏమిటి అన్యాయం, నీకేమన్నా మతి గితి పోలేదు కదా అబ్బి.
చెట్టు కొడుకు వెలవెలా పోతూ తమరు పంపిన లిస్టు ప్రకారమే తెచ్చాను అన్నీ అన్నాడు.
చాలే ఊరుకో పెద్ద మనిషి, ఎవరైనా నవ్విపోతారు. నే రాసిన లిస్టులో ఇన్ని సామాన్లు రాశానా, ఏది చూపించు లిస్టు
అంటూ నిలేశారు చెట్టు కొడుకును. చెట్టు కొడుకు జేబులన్నీ వెతుక్కున్నాడు కనిపించదా. పనిపిల్లవాడిని అడిగాడు. మీరే తీసుకున్నారు సార్ అన్నాడు వాడు కంగారు పడుతూ. ఇప్పుడే వస్తానంటూ సైకిల్ తీసుకుని పరిగెత్తాడు చెట్టు కొడుకు.
అన్ని దొంగ వేషాలు దొంగ బుద్ధులును, అంగట్లో అమ్ముడు పోని సరకంతా ఊళ్ళో వాళ్ళ నెత్తి కట్టాలంటే ఎట్లా, న్యాయం ఉండక్కర్లా. ఇట్లా ఎవరైనా రాస్తారా, ఇంత అన్యాయం చేస్తుండబట్టే 6 నెలల క్రితం అంగట్లో ఉండేవన్నీ పట్టపగల దొంగలు దోచుకుపోయారు
అంటూ చెట్టుకి అష్టోత్తరం జరుగుతుండగానే చెట్టు కొడుకు పరుగులెత్తుకుని వచ్చాడు సైకిల్పై.
లిస్టు కాగితం దారిలోనే దొరికింది, ఖర్చుపి తీస్తుంటే కింద పడ్డట్టుంది, ఇందా అండి మీరు రాసి పంపిన లిస్టు
అంటూ మా అత్తగారి చేతికి అందించాడు. హాయాసపడుతున్న చెట్టు కొడుకు మా అత్తగారు లిస్టులో తనేం రాశారో చూసేలోగానే నేను దొంగలాగా లోపలికి జారుకున్నాను. కాసేపటికి బండ్లు వెళ్లిపోయిన చప్పుడు వినిపించింది. గప్చిప్గా లోపలికి వచ్చారు. మర్నాడు తెల్లవారుజామున నేను లేచేసరికే మా అత్తగారు లేచి నీళ్ళపోయి అంటించారు. రాత్రి మావారు ఆలస్యంగా రావడం వల్ల డ్రైవర్తో చెప్పడం మర్చిపోయిన నేను పిల్లిలాగా వెళ్లి పనిపిల్లవాణ్ణి లేపాను. పనిపిల్లవాడు లేచి కూర్చుని కాసేపు నిద్రపోయాడు. మళ్లీ తట్టి లేపాను, నిలబడి కాసేపు నిద్రపోయాడు. చివరకు ఇట్లా కాదని చెంబుడు నీళ్లు తెచ్చి వాడి నెత్తిని పోశా. ఇహ పిచ్చెత్తినట్లు కలవరిస్తూ ఇల్లంతా పరిగెత్తడం మొదలుపెట్టాడు. మా అత్తగారు డ్రైవర్ సంగతి అడిగేలోగా కబురు పెడదామనుకుంటే ఎంతకీ వాడు స్పృహలోకి రాలేదు. మూల ఉన్న పేంబెత్తతో ఒకటి తగిలించా. దాంతో అదిరిపడి,
బాబోయ్ అమ్మగారు ఏంటి ఏంటి
అంటూ ఈ లోకంలో పడ్డాడు. అర్జెంటుగా సైకిల్లో వెళ్లి పెద్ద కారు డ్రైవర్ పెంటస్వామిని పిలుచుకురావాలి, స్టేషన్కు కారు తీసుకెళ్లాలి చెప్పు అర్జెంటు అంటూ పంపించేశాను డ్రైవర్ ఇంటికి. 10 నిమిషాల్లో తిరిగి వచ్చేశాడు. పెంటస్వామికి ఒంట్లో బాగాలేదని, అయ్యగారి దగ్గర లీవ్ తీసుకుని రాత్రే ఊరికెళ్లాడని, అంచేత చిన్న కారు డ్రైవరు మురుగుసామని అర్జెంటుగా రమ్మని చెప్పొచ్చానని చెప్పాడు. నా గుండెల్లో రాయి పడ్డది. మా అత్తగారికి మొదటినుంచి మురుగుసామి తాత డ్రైవర్ అంటే ఒళ్ళు మంట. దానికి కారణాలు లేకపోలేదు. ఒకసారి మురుగుస్వామి తాత డ్రైవ్ చేస్తే మా చిన్న కారులో దేవాలయానికి వెళ్ళాం. మా అత్తగారు నేను తిరిగి వచ్చే వేళకు కాస్త చీకటి పడింది. అప్పటికింకా దీపాలు కూడా పెట్టారో లేదు. ఇంకా మా మురుగుస్వామి తాత రోడ్డు వదిలేశాడు. పేవ్మెంట్ మీద నడిచే జనం మీదికి పోయి ఒద్దికి నడిచే వాళ్ళందరినీ జడిపించడం మొదలుపెట్టాడు. ఎదురుగ్గా ఓ పెద్ద లారీ భయంకరంగా హెడ్లైట్స్ వేసుకుని వస్తుంటే మా మురుగుస్వామి తాత కండ్లు చీకట్లు కమ్మాయి. అమాంతంగా ఆ లారీతో ఢీకొట్టబోయి చటుక్కున పక్కకు తప్పుకోవడంలో రోడ్డు పక్కనుండే చెట్టెక్కించాడు మమ్మల్ని. సగం చెట్టెక్కిన కారు సడన్గా వెనక్కి తగ్గడంలో మా నడుములు విరిగాయి. సిరోన్ టెంకాయ లాంటి మా అత్తగారి తలకాయ వెళ్లి కారు వెనక వైపు గ్లాసుకు తగిలి గ్లాసు సహస్ర తునకలైంది. పోలీసులు చేరకముందే ఎట్లాగో ఆ చోట నుండి బయటపడ్డాం. ఆ రోజు నుంచి మా అత్తగారికి మురుగుస్వామి అంటే హడల్. అసలు గుడ్డిపీనుగ రోడ్డు మీద కారు నడపడం మానేసి చాలా కాలమైంది. వాడి దృష్టంతా రోడ్డు పక్కనుండే చెట్ల మీద స్తంభాల మీద ఉంటుంది. మీరు కాబట్టి ఇంకా ఆ ముసలి పీనుగను డ్రైవర్గా అట్టే పెట్టుకున్నారు. కానీ ఇంకెవళ్లైనా అయితే తన్ని తగలేస్తారు. ఇహ మురికి యధవ కారులో చస్తే కూర్చును అంటూ ఆనాటి నుంచి శబదం పట్టారు మా అత్తగారు. తీరా తన కూతుర్ని స్టేషన్ నుంచి తీసుకురావడానికి మురుగుస్వామి వెళ్తున్నాడని తెలిస్తే చిక్కే మా అత్తగారు కేకేశారు.
మేలు ఎన్నింటికి వస్తుందో అబ్బాయిని అడిగావా? డ్రైవర్ కబురు పెట్టావా
అంటూ ప్రశ్నించారు. ఆ ఈ పాటికి వస్తూ ఉండాలి అన్నాను.
ఎవరు? పెంట యధవా మురికి యధవా?
మురుగుస్వామే.
ఆ
అంటూ అదిరిపడ్డారు మా అత్తగారు.
అయ్యో నెత్తిరాత, ఆ గుడ్డె పీనుగనెందుకు రమ్మన్నావే?
పెంటస్వామి ఒళ్ళో బాగలేదని లీవ్లో ఏదో ఊరికెళ్ళాట. మరి ఎవరో ఒకరు స్టేషన్కి బండి తీసుకెళ్లాలిగా అన్నాను.
అది సరే, ఈ మురికి యధవా సమంగా రోడ్లో వస్తాడో లేక దాన్ని తీసుకెళ్లి చెట్టులెక్కిస్తాడో ఎట్టా తెలుస్తుందే? సరే ఏం చేస్తాం, దాని అదృష్టం నా అదృష్టం అట్టా ఉంది
అంటూ తలపట్టు కూర్చున్నారు మా అత్తగారు. అమ్మా స్టేషన్కి కారు తీసుకెళ్లమన్నారంటనే అంటూ డ్రైవర్ మురుగుస్వామి గొంతు వినిపించింది. మా అత్తగారు లేచి బయటకొచ్చారు.
ఒరే మురుగో, ఆ అమ్మాయి వస్తోంది ఇప్పుడు మేల్లో, స్టేషన్కి కారు తీసుకెళ్ళు, తెలిసిందా? ఆ అన్నట్టు అమ్మాయి నిరుగుదువుగా పదేళ్ల నాడు అది దాని మొగుడు వచ్చారు, జ్ఞాపకం ఉందా? ఇప్పుడు అది ఒక్కతే వస్తోందిలే అన్నట్లు దాని మొగుడు పోయాక నువ్వు చూడలేదు కదూ, అప్పటికీ ఇప్పటికీ దానికి అవతారమే మారిపోయిందిలే. నువ్వు చూసినప్పటికీ ఇప్పటికీ మనిషి ఒక్క పిసర లావెక్కినట్టు కనిపిస్తుంది. ఇదంతా నీ గుర్తు కోసం చెబుతున్నా. ఇంతెందుకు, అమ్మాయిని కనుక్కోగలిగావా? సరే సరే, లేదా ఓ పని చెయ్యి, మేల్లో నుంచి ఏ యధవాడబడుచు దిగినా దగ్గరికెళ్ళి, అమ్మా మీరు అచ్యుతరామయ్య గారింటి పెళ్లికేనా వచ్చారు అని అడుగు చాలు. అవును అంటే మారు మాట్లాడకుండా కారులో ఎక్కించుకొని రా. ఒక్కడే సంగతి, త్వరగా వెళ్ళు, మేలొచ్చే వేలైందిలాగుంది. అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకో, అచ్యుతరామయ్య గారింటికి పెళ్లికి వస్తోంది అంటూ
కారు బయలుదేరిన తర్వాత కూడా కూతుర్ని కనుక్కునే గుర్తులన్నీ వెనక నుంచి కేకేసి చెప్పారు డ్రైవర్ మురుగుస్వామికి. కారు అటు వెళ్తూనే పెళ్లి ఇంటికొచ్చిన బంధువుల్లో ఒక ముసలాయన మా అత్తగారిని చూసిపోదామని వచ్చాడు.
ఏమమ్మణ్ణి బాగున్నావా? ఎన్నేళ్లైంది నిన్ను చూసి. చిన్నప్పుడు పరికిని చొక్కా వేసుకుని మా ఇంటికి ఆడుకోవడానికి వచ్చేదానివి, గుర్తుందా
అన్నాడు ముసలాయన కుర్చీలో కోలబడుతూ. ఆ ముసలాయన ఎవరో మా అత్తగారికి గుర్తులేదని ఆమె ముఖం చూస్తూనే గ్రహించాను. ఆ మనిషి ఎవరో మనసులోనే గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న మా అత్తగారి పైకి తేలకుండా,
ఆ గుర్తులేకే అంతా బాగున్నారా?
అంతా ఎవరున్నారే అమ్మణ్ణి,
అంతా పోయారు, మిగిలింది నేను ఒక్కణ్ణి అన్నట్టు పరాంకుశంగాన్ని ఎరుగుదువుగా
మా అత్తగారి గొంతులో పచ్చి విలక్కాయ పడింది.
ఆ ఎరకే, చిన్నప్పుడొట్టి లబోడాగా తిరుగుతుండేవాడు.
ఇంకా ఏమో అనబోయారు మా అత్తగారు.
అబ్బే అబ్బే, వాడు వేరే అన్నాడు ముసరాయన.
గతుక్కుమన్నారు మా అత్తగారు.
వీడు ఎంఏ గిమ్మే చదివి లండన్ గిండను వెళ్ళొచ్చాడు. నువ్వు చెప్పే లబోడా యధవా బహుశా రంగనాథం కొడుకు పరాంకుశం అయి ఉంటాడు
అన్నాడా ముసరాయన. వాళ్ళిద్దరినీ ఎరగని మా అత్తగారి ప్రాణం ఆ మాటతో కుదుటపడ్డది. ఎవడో ఒక పరాంకుశం లబోడా అయితే అంతే చాలనిపించింది ఆ సమయానికి ఆవిడ ప్రాణానికి. అసలు ఆ ముసలాయన ఎవరో ఇంకా మా అత్తగారికి అంతు చిక్కక అవస్థలు పడ్డారు.
సరే వస్తా, రేపు పెళ్లినాడు అటొస్తావుగా నీ కోడల్ని తీసుకొని అన్నట్టు నీ కూతురు కూడా రావాలనుకుంటాను పెళ్లికి
అంటూ లేచాడు.
ఆ ఈవేళ మేళ్లో వస్తోంది, స్టేషన్కి కారు కూడా పంపాం, అదొచ్చాక అటొస్తానులేండి
అంటూ ముసలాయన గేటు దాకా సాగనంపి వచ్చారు మా అత్తగారు. 10 గంటలైనా మా ఆడబిడ్డ రాలేదు.
ఏమిటే అమ్మాయి ఇంకా రాలేదు, మెయిల్ వచ్చింది లేంది, అబ్బాయిని టెలిఫోన్ చేసి కనుక్కోమను అన్నారు ఆదుర్ద పడుతున్న మా అత్తగారు.
నేను నేరుగా స్టేషన్కే టెలిఫోన్ చేసి కనుక్కుంటే 4 గంటలు లేట్ అన్నారు కలకత్తా మెయిలు.
అయ్యో నెత్తి రాత, అయితే దానికి నిన్న ఈవేళ కూడా ఏకాశేనన్న మాట. రైల్లో కూర్చుంటే పచ్చిగంగ కూడా ముట్టుకోదే అది. శ్రీరామచంద్ర ఏం చేసేది
అంటూ ఆరాట పట్టం మొదలుపెట్టారు మా అత్తగారు. కాసేపు ఇల్లంతా కాలుగాలిన పిల్లిలాగా తిరిగారు. వంటంతా ముగించి అన్నీ సిద్ధం చేసి చల్లారిపోయిన వేణీల పొయ్యి కింద మళ్లీ మంట వేసి వచ్చి,
ఇంకా మెయిల్ రాలేదటే
అన్నారు. మళ్లీ టెలిఫోన్ చేశా స్టేషన్కి. మెయిల్ వచ్చి చాలాసేపు అయిందని వాడు చెబుతూ ఉండగానే వాకిట్లో కారొచ్చి ఆగింది.
అమ్మాయి వచ్చేసిందే
అంటూ ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు గబగబా కారు దగ్గరికి పరిగెత్తారు. పెళ్లివారిల్లిదేనా అంటూ ముసుగు సవరించుకుని కారులో నుంచి దిగింది నల్లగా లావుగా ఉన్న ఒక విధవావిడ. ఒక క్షణం మా అత్తగారు గుడ్లు తేలేసి నోటమాట లేకుండా కొయ్యబారి నిలబడిపోయారు. ఈమెనమ్మా తమరు చెప్పిన అచ్యుతరామయ్య గారింటికి పెళ్లికొచ్చారు అంటూ నీళ్లు నమిలాడు డ్రైవర్ మురుగుస్వామి తాత.
ఓరి నీ అచ్యుతరామయ్య అడవులు పట్టి పోను, ఈవిడెవర్రా, అమ్మా ఏదిరా కాస్ట్రం, దాన్నే అడవులు పట్టించావు, అట్లా గుడ్లప్ప చెప్పి చూస్తావేమిట్రా గుడ్డి పీనుగా, జవాబు చెప్పి ఏడు
అంటూ మా అత్తగారు ఒక్క అరుపు అరిచేసరికి తమరు చెప్పిన అంటూ తడబడ్డారు మురుగుస్వామి తాత. ఎవరైనా కాస్త గట్టిగా కోపడితే నత్తొస్తుంది మురుగుస్వామి తాతకు.
అయితే పెళ్లిళ్ళు ఇది కాదన్నమాట, ఈ అట్లాగూ ఎంతకు రావాల్సిన మీ అమ్మాయి ఏ ఊరు నుంచి రావాలండి
అని అడిగింది సైన్ పంచావిడ.
మీ ఊరు నుంచి మాత్రం కాదులేమ్మా, అయినా తెలియక అడుగుతా గాని ఎవరు అమ్మా నువ్వు, ఎవరికోసం వచ్చిన కారులో నువ్వెట్టా వచ్చి ఉంటా, అడగక్కర్లా ఎవరికోసం వచ్చింది కారు ఏమిటి అని విచారించక్కర్లా
అంటూ ఆ సైన్ పంచావని జాడించారు మా అత్తగారు.
బాగుందండో బామ్మగారు, పెళ్ళింటికి వంట మనిషి హోదాలో వచ్చాను గాని నేనే మీ ఇంటికి ముష్టికి రాలేదు. రైలు దిగ్గానే మీ డ్రైవరు నా దగ్గరకు వచ్చి ఫలానా అచ్యుతరామయ్య గారింటికి పెళ్లికేనా వచ్చారు అని అట్లా అడిగినాడు. అవునంటిని వెంటనే నా చేతిలో ఉన్న పెట్టి లాక్కొని వెళ్లి కారులో పెట్టాడు. అతడి వెనకాలే నేను రావాలంటారా వద్దంటారా?
నాకు తెలుసు వీడిట్లాంటిదేదో చేస్తాడని
అంటూ కారెక్కారు మా అత్తగారు.
మొదటనే వెళ్ళుంటే ఇంత అనర్థం లేకుండా పోయేది. నిన్నటి నుంచి అన్నం నీళ్లు లేకుండా బిడ్డ ఏం అగచాట్లు పడుతోందో, కారు కోసం ఏం పడిగాపులు పడుతుందో చూస్తావేంరా బయలుదేరు
అంటూ ఒక్క అరుపు అరిచారు. గజగజలాడుతున్న మురుగుస్వామి తాత పిల్లిలాగా కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారు బయలుదేరేలోపుగానే మరో టెలిగ్రామ్ వచ్చింది. మా ఆడబిడ్డ కొన్ని అసందర్భాల వల్ల పెళ్లికి రావడం లేదని, గాభరా పడవద్దని, 5-6 నెలల్లో తను తప్పక వస్తానని, స్టేషన్కు కారు పంపవద్దని ఇచ్చింది.
అయ్యో నెత్తి రాత, అయితే ఇప్పట్లో బిడ్డను చూసే ప్రాప్తం లేదన్నమాట
అంటూ ఒక్క నిట్టూర్పు విడిచి కారు దిగారు మా అత్తగారు. వెంటనే కారెక్కింది సైను పంచావిడ.
బాబు కాస్త నన్న పెళ్లివారింటి దగ్గర దించమనండి బామ్మగారు, నా కోసం కనిపెట్టుకొని ఉంటారు అంతా
అన్నది.
సరే తప్పేదేముంది, ఆమెని తీసుకెళ్లి పెళ్లి వాళ్ళింటి దగ్గరంట దిగవిడిచిరా తీసుకొచ్చావుగా
అన్నారు. ఆమెను చూస్తే ఒళ్ళు మండిపోతున్న మా అత్తగారు.
వెళ్ళొస్తానమ్మాయి, వస్తానండి బామ్మగారు
అన్నది కారులో కూర్చున్న సైన్ పంచావిడ.
మళ్ళీ రాలక్కర్లేదులే, వెళ్ళు వెళ్ళు, ఆపశకునంలాగా వచ్చింది అని